మాట చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. ఇది కూడా గంటన్నర ప్రసంగం గాని నేను చాలా తేలిగ్గా హింట్స్ ఇచ్చి కూర్చుంటాను. చాలా మంచి మాటలు నాకు అవే మనసులో గింగురుమంటున్నాయి. నేను మళ్ళా మళ్ళీ అదే చెప్తానేమని కంగారుగా కూడా ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కర్మెలులోని మాయున్నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయిండెను. అతని పేరు నాబాల్. అతని భార్య పేరు అబీగైలు. ఈ స్త్రీ సుబుద్ది గలదే రూపశ్రేయుండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునయుండెను. అతడు కాలేబు సంతతివాడు. ఇంకా చాలా చదవచ్చు గాని ఇక్కడ కాపేద్దాం, గమనిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా క్లుప్తమైనటువంటి సందేశం. ఇద్దరున్నారు ఇక్కడ భార్యాభర్తలు. ఒక్కసారి మన ఫ్యామిలీకి వెళ్ళిపోదాం, మన కుటుంబాలని పరీక్ష చేసుకుందాం. ఈ కుటుంబంలో ఇద్దరే ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. వాక్యం చెప్తుంది నాబాలు అనేటువంటి భర్త, అబీగయీలు అనే భార్య, వీరిద్దరికి మధ్యలో బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే దావీదు అనేటువంటి మరొక వ్యక్తి. 3:15 నిమిషాలు అంతే, వింటున్నారు కదా, జాగ్రత్తగా విన్నాం. ఈ సంగతి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నాబాలు యొక్క లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి గనుక నేను 9 లక్షణాలు గబగబా చెప్తాను, మీరు అండర్లైన్ చేసుకోండి, లేకపోతే ఊరికే గీత పెట్టుకున్నా లేకపోతే రాసుకున్నా పర్వాలేదు. నాబాలు అనే వ్యక్తి ఎటువంటి వాడు అనంటే 2వ వచనం ఆస్తి గలవాడు. నంబర్ 1 ఆస్తి గలవాడు, 2వ లైన్లో భాగ్యవంతుడు. 1 ఆస్తి కలిగిన వాడు, 2 భాగ్యవంతుడు. 3వ వచనంలో మోటువాడు. తర్వాత పేజీలో కనపడుతుందా మీకు, చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు. 4వ మాట దాని కిందే ఉంది, దుర్మార్గుడు. అర్థమవుతుందా, మోటువాడు దుర్మార్గుడు. 5వ వచనంలో మనకు ఇంకో మాట కనపడుతుంది, అతడు ఎవరి సంతానానికి చెందినవాడు అనంటే కాలేబు సంతతికి చెందినవాడు. బో, కాలేబు సంతతికి చెందినవాడు. ఇప్పుడు 17వ వచనం చదువుదాం చూడండి. 17వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు. అబ్బో, భర్త ఎలాగున్నాడంటే బహు పనికి మాలిన భర్త. అంతే కదట, అక్కడే ఉంది, తనతో ఎవ్వని మాటలాడనీయడు. ఎంత మోటోడో మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా, తను చెప్పిందే వినాలి తప్ప ఎవ్వరిని కూడా మాటలాడనీయుడు అని రాయబడింది. ఇప్పుడు 36వ వచనానికి వస్తాను చూడండి, నేనే చదువుతాను. 36వ వచనంలో ఇలాగుంది, అబీగైలు తిరిగి నాబాలు నదుకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను. త్రాగుబోతు నాబాలు, త్రాగుబోతు. 36వ వచనంలోనే ఇంకొక మాట మనం అర్థం చేసుకోవచ్చు, లేకపోతే 38కి వచ్చేస్తాను చూడండి. యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించాను. అంటే కీడు చేయువాడు నాబాలు యొక్క లక్షణాలు. ఈ రోజుల్లో చాలా మంది ఇలాగే ఉన్నారన్నమాట, వస్తున్నారు, వెళుతున్నారు, వింటున్నారు. ఇందాక మనం విన్నట్టుగా ఏమేమో జరుగుతున్నాయి గాని జీవితంలో మార్పు లేనటువంటి వారు. ఆస్తి గలవాడైతే అయి ఉండొచ్చు, భాగ్యవంతుడైతే అయి ఉండొచ్చు, మోటువాడు. మోటోడు అంటే చదువుకోనోడానికి అర్థం కాదు, యేసు ప్రభు లేని ఏ వ్యక్తి అయినా సరే మోటువాడు. మోటువాడు, మోటు స్త్రీ అని చెప్పవచ్చు అనమాట. ఆ తర్వాత గుణం లేదు అతని దగ్గర, దుర్మార్గుడు. సన్మార్గుడు కాదు, దుర్మార్గుడు అన్నాడు. కాలేబు సంతతి వాడు. కాలేబు ఎంత గొప్పడో మనకు తెలుసు కదా. అబ్బో, కాలేబు యెహోషువాలు నిండు మనసుతో దేవుని సేవించారు. అలాంటి వంశములో పుట్టి, కాలేబు సంతతిలో పుట్టి, తర్వాత బైబిల్ చెప్పింది పనికి మాలిన జీవితం. అసలు ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం అతనితో కనబడడం లేదు. పనికి మాలిన జీవితం, తనతో ఎవరిని మాటలాడనియని వాడు. ఎంతసేపు తనే మాట్లాడతాడంతే, ఇంకొకరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడు. త్రాగుబోతూ కీడు చేయవాడు. ఇతడు ఒక ప్రాంతానికి అధికారిగా ఉన్నాడు, దావీదు వేరొక ప్రాంతానికి అధికారిగా ఉన్నాడు. దావీదు తన పనివారిని, వినండి, దావీదు తన పనివారిని అబీన్ నాబాలు పొలానికి పంపించాడు, వారి ప్రాంతానికి పంపించాడు. మీ వాళ్ళు మా దగ్గర ఉన్నప్పుడు మేము చాలా జాగ్రత్తగా చూసాం, మా వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏదన్నా సహాయం చేయమంటే ఏమంటాడో తెలుసా నాబాలు? దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, తన యజమాని విడిచిపోయిన సేవకులు అనేక మంది ఉన్నారని సౌలును మనసులో పెట్టుకుని దెప్పి పొడిచి మాట్లాడేటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కోపం వచ్చింది, కత్తి తీసుకున్నాడు, చంపడానికి బయలుదేరి వస్తా ఉంటే వినండి, వెంటనే తన భార్య అయిన అబీగైలుకి సంగతి తెలిసింది. పనివాళ్ళు ఒకడు వచ్చి ఇలా చెప్పాడు, అబీగైలతో చెప్పాడు, అమ్మా మన యజమానుడు బహు పరికమాలని వాడు, ఎవరిని మాట్లాడినవాడు, ఆయనే మాట్లాడతాడంతే. అందుకని దావీదు కత్తితో వస్తున్నాడు, సైన్యంతో వస్తున్నాడు అనంటే అబీగైలు గమనించాలి ఏం చేసిందంటే, మంచి పదార్థాలు తీసుకుని గాడిదకు గంత కట్టి గార్ధబాన్నెక్కి దావీదు దగ్గరకు ఎదురుగా వెళ్లి, బా ఎంత చక్కని మాటలు మాట్లాడుతుందంటే, ఆ మాటలు కూడా చదువుతాను చూడండి. ఆమె ఎదురై ఆయనతో ఇలా మాట్లాడుతుంది ప్రియుల, 23వ వచనం చదువుతున్నాను. అబీగయలు దావీదును కనుగొని గార్ధం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకున్నట్లను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. ఇంకా కిందకు వద్దాం, 29వ వచనం కూడా చదువుతున్నాను. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీటకైనను ఎవడైనా ఉద్దేశించినడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవమొట్టులో కట్టబడును అన్నాడు. ప్రియులారా గమనించండి, చాలా మంచి ప్రవర్తన కలిగింది. ఇప్పుడు అంశంలోకి వస్తున్నాను, రెండు మాటలు ఆవిడ గురించి చెప్తాను. మోటోడి చేసుకుందండి, ఇవే మోటోవాడిని చేసుకుంది, ఎందుకు చేసి ఉంటుంది అనుకునింటారన్నమాట. ఆస్తిపరుడు సహజంగా తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు ఏమనుకుంటారు తెలుసా, మన పిల్ల కాలు బయట పట్టకర లేకుండా సుఖంగా సేవకులతో పనివాళ్లతో బాగా బతికితే చాలండి, తాగుబోతాడైనా పర్లేదు, తిరుగుబోతాడైనా పర్లేదు, తిట్టుబోతైనా పర్లేదు, ఇంకొకడైనా పర్లేదు, మన పిల్ల సుఖంగా బ్రతికితే చాలు అనుకున్నారేమో. అబీగైలను తీసుకొచ్చి దావీదుకు చేసేసారు. నేను అనుకుంటున్నాను, ఈ తాగుబోతోడితోటి, ఈ పనికిమాలనోడితోటి, వింటున్నారా, ఈ మోటోడితోటి గమనించండి, అసలు అబీగైలు ఏం సుఖపడి ఉంటుంది, అసలు ఏం సుఖం అనిపించి ఉంటుంది. ఆ అధ్యాయం అంతా చదివితే కనీసం పిల్లలు కూడా పుట్టలేదు వాడికి, బా ఎన్ని శ్రమలు పడి ఉంటుందో ఈ తాగుబోతోడు, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుందో అబీగైలు. ప్రియులారా ఆమె ఎలాంటిదట, బైబిల్ ఎలా చెప్పింది గమనించండి, 3వ వచనం, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగైలు, ఈ స్త్రీ సుబుద్ధి కలిగినది, బా మంచి బుద్ధి, మంచి బుద్ధి. అంతే కదట మరొక మాట ఉంది, రూపసి. ఎంత అందగతితో చెప్పలేమండి, బంగారు బొమ్మను తీసుకెళ్లి, అందమైన అమ్మాయిని తీసుకెళ్లి ఆస్తిపరుడని ఏమాత్రం కూడా ఆలోచించుకోకుండా ఏం చేశారంటే పెళ్లి చేశారు. జీవితంలో బహుశా ఒక్కరోజు కూడా ఆమె సుఖపడి ఉండదు, అయినా గాని వినాలిలాగా, కుటుంబం చిద్రం కాకుండా, కుటుంబం చిన్నాభిన్నం కాకుండా, ఈ సంగతి ఎవరికి ఎప్పుడు చెప్పింది కాదండి, గుట్టు చప్పుడు కాకోకుండా సంసారం చేసింది. మరి మన సంగతో ఇంట్లో బాగోపోతే ఊరందరికీ తెలిసిపోవలసిందే, టామ్ టామ్ కదండి, దేశమంతా తెలిసిపోవలసిందే. భర్త తాగొస్తే, భర్త తిడితే, కోప్పడితే మొత్తం అంతా తెలిసిపోవలసిందే. ప్రియులారా అబీగైలు ఎంత యోగ్యమైన స్త్రీ, ప్రియులారా రూపసి సుబుద్ధి కలిగినది, మంచి అందగతే, దానితో పాటు మంచి బుద్ధి కూడా ఉంది. ఎప్పుడు కూడా ఏమి ఎదురు చెప్పినట్టుగా నాకెక్కడా ఈ అధ్యాయంలో కనబడడం లేదు. బైబిల్ ఎలా చెప్పింది, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క, అబ్బా మరి మీరు ఎలాగున్నారు, దానం అంటున్నారు గాని, దానమో లేతే శోలమో నాకు అర్థం కావట్లా, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. నిజమేనా, అయితే బుద్ధి ఉందా, ఎక్కడ దొరుకుద్ది బుద్ధి, ఆహా బజార్లో దొరకదా, మెడికల్ స్టోర్స్ లో దొరకదా, రామవరపాళ్ళు ఎక్కడ అమ్మరా, ఎక్కడా దొరకదు. బుద్ధి నిన్ను కాపాడును అన్నాడు, దేవుని దగ్గర బుద్ధి దొరుకుతుంది. ఈమె సుబుద్ధి కలిగినది, ఎంత మంచిదో పిల్లరా, చెడిపోయిన వ్యక్తితో పాడైపోయిన వ్యక్తితో జీవితకాలం అంతా కాపురం చేసింది మరణించే వరకు. ఈ మాట చెప్పి నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఏం జరిగిందో తెలుసా, దావీదు చంపడానికి వస్తే ఎదురెళ్ళింది, తిరిగి వస్తుందట, వచ్చేటడికి రాజులు విందు చేసినట్లు విందు చేసి బాగా తాగి తప్ప తాగి మత్తులో ఉంటే అలా చూసిందట, డాన్సులు జరుగుతున్నాయంట అక్కడ, సంగతులన్నీ చూసి ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేసిందట. వచ్చేసి తెల్లవారిన తర్వాత, మత్తు తగ్గిన తర్వాత మొదలెట్టిందట. ఏమనుకున్నావయ్యా, దావీదు పనివాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏదో ఆశ్రయం కొరకు వస్తే దావీదు కూడా ఎంత తగ్గించుకుని మాట్లాడో తెలుసా? నీ దాసుడైన నాకు అన్నాడు, నీ దాసుడనైనా నా మీద దయచూపించి నా పని వారికి దయచూపము అని మాట్లాడితే ఎంత రఫ్గా మాట్లాడాడు, ఎంత వల్గర్గా మాట్లాడాడు. ప్రియులారా గమనించండి, భార్య చూసి మత్తు తగ్గాక మాట్లాడింది. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మనం కూడా పురుషుడితో స్త్రీలు, స్త్రీలతో పురుషులు మాట్లాడేటప్పుడు ఎప్పుడంటే కోపంగా ఉన్నప్పుడు కాదు, మత్తుతో ఉన్నప్పుడు కాదు, మత్తు తగ్గిన తర్వాత మాట్లాడాలి. రెండే రెండు మాటలు జాగ్రత్తగా విందాం. మన ఎదిగిన పిల్లలకు వివాహం చేసేటప్పుడు అందగాడా, డబ్బున్నదా, ఆస్తిపరుడా, ఈ సంగతులు కాదు మనం చూడాల్సింది. మనం చూడవలసిన సంగతి ఏంటంటే రక్షించబడ్డా లేదా అనే సంగతిని ఆలోచించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక అబ్బాయికి చుట్టరకం చూశాం, ఎక్కడా నచ్చలేదు. ఆఖరికి తల్లిదండ్రులే చుట్టరకం చూసుకు, తల్లిదండ్రులు కూడా చాలా చుట్టరకాలు చూశారు, నచ్చలేదు నచ్చలేదు. చాలా అందగాడు, చాలా అందగాడు అన్నమాట. నేను అంటున్నాను ఫోటో చూసి, ఉపేంద్ర గారు ఫోటోలో కంటే ఒరిజినల్ గానే బాగున్నారు బ్రదర్. నాకు చాలా సంతోషం అనిపింది ఆయన చూడగానే. ఫోటోలో ఏదో పోలీసుడు అనుకున్నాను నేను, సరిగ్గా నాకు నచ్చలేదు ఫోటో. ఒరిజినల్ గా చూస్తే అబ్బా ఎంత అందగాడ, రాత్రి అంకులు కూడా అన్నాడు నాకు అందం లేదన్నారు. నిజమే, మరి దేవుడు అందరికి అందం ఇస్తాడండి. నేను అనిపించేది ఏంటంటే మన పిల్లలకి వివాహం చేసేటప్పుడు అందం ముఖ్యం కాదు, ఆస్తి ముఖ్యం కాదు, ఇతర సంగతులు ముఖ్యం కాదు, మొట్టమొదటి క్వాలిఫికేషన్ ప్రభువుని ఎరిగిన వాడా లేదా అనే సంగతి చూడ. నేను చెప్పే అబ్బాయికి తల్లిదండ్రులు చూశారు, మేం చూసాం, ఎవరు చూసినా నచ్చలేదు. కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు ఒక అమ్మాయి, కాలేజీలో లెక్చరర్ అక్కడికి వచ్చింది, ఇద్దరికి చూపులు కలిసాయి, బాబు మోహన్ లాగా లేళ్ళండి కదా, చూపులు కలిసాయి, మాటలు కలిసాయి, ఉత్తరాలు, ఫోన్లు, మాట్లాడుకోవడం, ఒకదాని వెంట అన్ని జరిగిపోయిన ప్రిలారం. ఆఖరికి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి అన్నాడు తల్లిదండ్రులతోటి, డాడీ మమ్మీ మా కాలేజీకి ఒక అమ్మాయి ఇచ్చింది లెక్చరర్, తల ఎంత బాగుంటుందో, రంగు ఎంత బాగుంటుందో, ముక్కు ఎంత బాగుంటుందో, పెదాలు ఎంత బాగుంటాయో, అబ్బో అబ్బో, జీతం, కట్నం, చాలా చక్కగా స్లిమ్ గా, బంగారు బొమ్మ అని చెప్పి నేను చేసుకుంటానన్నాడు. వాళ్ళ మమ్మీ అడిగింది, నాన్న మనోళ్ళునే ప్రభువు నెరిగిన అమ్మాయి అంటే, ప్రభు నెరగలేదు కానీ ప్రభు అంటే ఇష్టమేనంట మమ్మీ అన్నాడు. నాయన చాలా మంది ఇష్టపడతారు బాబా లోకంలో, ఇష్టం కాదు అంగీకరించిందో లేదో అడిగి తెలుసుకుంటే, అంగీకరించలేదు మమ్మీ, తర్వాత అంగీకరిస్తుందిలే కంగారేంటి అని అన్నాడట. తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా గాని వినకోకుండా పెళ్లి చేశారు పిల్ల. వినండి, శుక్రవారం పెళ్లయింది, శనివారం ఖాళీ అయింది, ఆదివారం మందిరానికి రావాలి గనక అన్నాడు భార్యతోటి. ఈవేళ సండే, ఫండే కాదన్నారు కదా, ఈవేళ సండే మనం మందిరానికి వెళ్ళాలి అన్నాడట భార్యతో. మందిరవా, మందిరం ఏంటి అందంట, అదే టెంపుల్ అంటారు కదా మీరు, మేము మండి మేము మందిరం అంటాం లేకపోతే చర్చ్ అంటాం. నో, నాకు అసలు ఇంట్లో బలది వేళ నేను రాలేను అన్నదట. పాపం కంగు తిన్నాడు కుర్రాడు, కోరుకుని కోరుకుని చేశాడు. తల్లిదండ్రులు అడిగితే మేము వస్తాలే మమ్మీ మీరు వెళ్ళిపోండి అన్నాడు. తీరా ఈమె రానన్నది, మమ్మీకి డాడీకి ఏం చెప్పాలో తెలియలేదు. చాలా విచారపడ్డాడు, చాలా సిగ్గుపడ్డాడు కూడాను, ఎందుకంటే ఒకప్పుడు రక్షించబడ్డవాడలే. తర్వాత జరిగిన సంగతి ఏంటంటే నెక్స్ట్ వీక్ అంతా ప్రిపేర్ చేశాడు, ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసి చర్చికి వెళ్ళాలని వారమంతా జాగ్రత్తగా లైన్లో పెట్టి ఆదివారానికి తల్లిదండ్రులు వెళ్ళిన తర్వాత కారు ఎక్కించుకుని చర్చికి తీసుకెళ్లాడు. కారు పార్క్ చేశారు, వచ్చారు, డైరెక్ట్ గా ఆయన దించేసిన తర్వాత వెళ్ళిపోయి కూర్చున్నాడు. కూర్చుని ఆ చర్చిలో అందరూ కింద కూర్చుంటారు, ముసలోళ్ళు ముక్కోళ్ళు వెనకాలయ్యో రెండు మూడు చైర్స్ ఉంటాయన్నమాట. లెక్చరర్ గారు వెళ్ళి కింద కూర్చున్నాడు. కింద కూర్చుని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ సెటిల్ అయిందని వెనక తిరిగి చూశాడు. అమ్మగారు వెనకాల గేట్ దగ్గర నుంచుని కమ్ బ్యాక్ అందంటే ఇలాగ వెనక రా అందట. అయ్యగారు కోరుకున్న పెళ్లి అలాగే ఉంటది మరి, కమ్ బ్యాక్ అనేటడికి ఏమెరగనట్టుగా బైబిల్ పెట్టి పక్క వెళ్ళాడు. అప్పుడు అన్నాడు, చిచ్చి నీకు సిగ్గలేదా, లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నావు, చాప్ మీద కింద కూర్చుంటావా, అసలు నీకు కామన్ సెన్స్ తెలుసా, నువ్వు కూర్చుంటే కూర్చున్నావు, నేను మాత్రం కింద కూర్చోను వెళ్ళిపోతున్నాను అందట. గుండె పగిలింది, రాకరాక ఎలాగో తీసుకొచ్చి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతాను అంటుంది. అందుకని అన్నాడు, దయచేసి వెళ్ళొద్దు ప్లీజ్, నేను కుర్చీ తెత్తానులని వెనక్కి వెళ్ళి ముసలమ్మను లేపి తెచ్చి కుర్చీ వేశాడట. ఇలా ఉంటే మరి మీరు సొంతంగా, యవనస్తులైన పిల్లలు ఉన్నారు, అమ్మ వాళ్ళు ఇష్టం లేకుండా, నాన్నోళ్ళు ఇష్టం లేకుండా కోరుకున్నదాన్ని, కోరుకున్న వాడిని తెల్లగున్నాడని నల్లగున్నాడని, సెల్ ఫోన్ కొనిచ్చాడని, బట్టలు కొనిస్తాడని, మంచి మిడ్డీలు గిడ్డీలు అన్ని కొరస బట్టలు వచ్చేసినాయి కదా ఇప్పుడు, ఇవన్నీ కొనిస్తాడని, హోటల్ తాజ్ కి ఫైవ్ స్టార్ హోటల్లో తిప్పుతాడని తిప్పుతాదని ఇలా చేసుకుంటే జరిగే పరివసానం ఏంటంటే పిల్లరా, ఇబ్బంది ఎదుర్కోక తప్పు. తర్వాత ఏమైందంటే మామూలుగా అయిపోయింది, మొత్తం మందిరం మానుకున్నాడు, చర్చికే మానుకున్నాడు. ఒక రోజున పాస్టర్ గారు ఇలా అడిగారట, పేరు చెప్పనులే, పేరు చెప్తే మళ్ళీ పేరు గలవాళ్ళు ఎవడైనా ఉంటారు, బాబు ఏమిటి అసలు నువ్వు మందిరం మానేసావు పూర్తిగాను, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అన్నాడట. మై వైఫ్ ఈజ్ మై ప్రాబ్లం అన్నాడు. నీ సమస్య ఏంటి అని అంటే, నా భార్య నా సమస్య, నా భార్య నా సమస్య. జాగ్రత్త, నాకు నాబాలు అబీగైల్ గురించి చదువుతున్నప్పుడు ఈ సంగతి జ్ఞాపకం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని నెరిగిన వారు, రక్షించబడిన వారు, ఆయన కూడా గురించి కూడా ఒక మాట నాకు అనిపిస్తుంది, మంచి కుటుంబంలో యోగ్యులైన తల్లిదండ్రులకి కాలేబు సంతతిలో మాయోను పట్టణంలో ఆస్తి కలిగిన వ్యక్తి దరిద్రమైన జీవితాన్ని, పనికిమాలిన జీవితాన్ని, దేవుడు లేని జీవితాన్ని జీవించి నిత్య నాశనానికి వెళ్ళాడు. భార్య వచ్చింది చెప్పింది, నేను చదువుతాను వచ్చిన చూడండి 25వ అధ్యాయంలో ఏమని చెప్పింది భార్య, చెప్పగానే ఏం జరిగింది నేనే చదివేస్తాను. 25వ అధ్యాయంలో ఈ ఒక్క మాట నన్ను చదవనివ్వండి, దయచేసి గమనించండి. 37వ వచనాన్ని చదువుతున్నాను, పైనుంచి కొంత చదువుదాం. 36, అబీగైలు తిరిగి నాబాలునకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహు సంతోషించు మత్తుగా నుండెను, గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక కోరుకుండెను. ఉదయమన నాబాలుకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకుపోయాను, హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అంతే మరి, ఇంకా దేవుడిని ఎదురింత ఊరుకుంటాడండి దేవుడు. ఎంత పిరుకోడో, డబ్బులైతే ఉన్నాయి గాని, ఆస్తి అయితే ఉంది గాని, ఇష్టానుసారంగా ప్రవర్తించాడు గాని, దేవుని సంగతులు విన్నప్పుడు ప్రియులారా, అతని మీదకి వచ్చేటువంటి ఉపద్రవాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ప్రియులారా, జరిగిన సంగతి ఏంటంటే గుండె పగిలి రాతి వలె బెర్ర బెగిసిపోయాడు. యేసు ప్రభు నమ్మకపోతే పర్యవసానం ఇదే, నువ్వు దుష్టుడువైనా, దుర్మార్గుడువైనా, పనికి మాలవాడైనా, ఎవరమైనా గాని ప్రభు ఏం చేస్తున్నాడంటే, ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నిన్ను విడిపిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను సంతోషపరుస్తాడనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సోదరులకు రెండు మాటలు, జాగ్రత్త, అబీగైలు మనకు ఆదర్శం కావాలి. పురుషుడైన స్త్రీ అయినా ఎవరైనా సరే ఏం చేయాలని చెప్తున్నానంటే, సుబుద్ది కలిగిన వారిగా, మంచి బుద్ది కలిగిన గారు వండగడం ఎంతైనా ఆశీర్వాదకరమని గుర్తుంచుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుగుతుంది అని అన్నాడు. అందుచేత ఇంకో మాట కూడా ఉంది మనకి, వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కునున్న బంగారు గమని. మరి మీరు ఎలాగున్నారో అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. నేను పందని కుక్కని నేనేం అనడం లేదు, మీరు పందులో కుక్కలో మీకే తెలుసు, అందుకే నా సంగతి ఏంటో మీరే తెలుసుకోండి. వివేకం కలిగినది, యెహోవా యందు భయభక్తులు కలిగి, జ్ఞానం కలిగి జీవించేటువంటి కుటుంబాలుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ప్రియులారా, రెండు మాటలు నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఆయన గురించి రాయబడిన మాట విన్నప్పుడు నాకు ఒక ఆలోచన మనసులోకి వచ్చింది. నేను ఇందాకే చదివాను, అతడు ఎటువంటి వాడంటే భాగ్యవంతుడు, మిక్కిలి ఆస్తి కలిగిన వాడు అని ఉంది. వింటున్నారా? భాగ్యవంతుడు, మిక్కిలి ఆస్తి కలిగిన వాడు. ఈ ప్రపంచం అంతట్లో కూడా మిక్కిలి భాగ్యవంతుడు ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తువ కదా. ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా? టాటా బిర్లా, ముఖేష్ అంబానీ కదా, అనిల్ అంబానీ, అబ్బబ్బో ఎంతమంది పేర్లు. అంతకు ముందు చాలా చాలా ప్రపంచంలో కోటీశ్వర్ల లిస్ట్ లో చేరినటువంటి కుటుంబాల గురించి చాలా చాలా చూస్తున్నాం పిల్లరా. అర్థమైందా? వాక్యం సెలవిస్తూ ఉంది, అర్థం చేసుకోండి. అందరికంటే ప్రపంచంలో భాగ్యవంతుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. నేను నోటితో చెప్పేస్తున్నాను, ఇలా రాయబడింది కొరింథీ 2:8-9, ఆయన ధనవంతుడండి తన దారిద్ర్యం చేత మనలను రక్షించపరులని, మన నిమిత్తం ఆయన దరిద్రుడు. ఆయన గొప్ప భాగ్యవంతుడు, మన కోసం ఆయన ధనాన్ని, భాగ్యాన్ని, మహాసంతోషాన్ని విడిచిపెట్టి దరిద్రుడిగా లోకానికి వచ్చాడు. ఇంకొక మాట మన కొరకు మాట ఒక మాట చెప్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 33:29 ఇలా ఉంది, అన్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు. నిజంగా అర్థం చేసుకోండి, ఎవరు భాగ్యవంతులు అనంటే రక్షించబడిన వారు భాగ్యవంతులు. అర్థమైందన్నమాట, యెహోవా ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని చెప్పి, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. మనం సామాన్యమైన మనుషులం కాదు, రక్షించబడిన మనము భాగ్యవంతులం, భాగ్యవంతులం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాం. అందుచేత మన ప్రభు భాగ్యవంతుడు, రక్షించబడిన వారు భాగ్యవంతులు. మీరాస్తున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ఉద్యోగమున్నా లేకపోయినా, ఏ సంగతైనా పర్వాలేదు, గాని యేసు లేకపోయినట్లయితే, భాగ్యవంతుడైన యేసుకి మీ జీవితాల్లో మీ హృదయాల్లో గనక చోటు ఇవ్వకపోయినట్లయితే దౌర్భాగ్యులతో సమానమని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇంకొక మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను. జకర్యా గ్రంథానికి వద్దాం చూడండి. ఇంకొక భాగ్యవంతుడి గురించి ప్రభు చెప్పాడు, గమనిద్దాం చూడండి. దేవుని యొక్క వాక్యం చూద్దాం. జకర్యా గ్రంథం చక్కని మాట అక్కడ ఉంది, గమనిద్దాం చూడండి. ఎవరు భాగ్యవంతులు అనంటే వివరణ ఇలా చెప్పబడింది ప్రియులారా, 3వ అధ్యాయం నేను 7వ వచనం చదువుతున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా చాలా మాటలున్నాయి, నా మార్గములలో నడుచు, నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనడలా, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడుబడవగదు, మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లుగా నా సన్నిధిని నిలిచే భాగ్యము నీకిస్తాను. దేవుని సన్నిధిలో నిలబడాలని ఆశ ఉందా? పరిచారకుడుగా, పరిచారకురాలుగా, సేవకుడుగా, సేవకురాలుగా దేవుని కొరకు జీవించాలని ఆశ నీకున్నదా? ఆలోచించాలి. ప్రభువు చెప్పేది ఏంటంటే, నేను చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే, ఇందాక ప్రసంగానికి వచ్చేసాను, మీరు వినడం కాదు వినినట్లు చేసినట్లయితే, ఆ ప్రకారం చేసేవారు అయినట్లయితే నా సన్నిధిని నిలిచేటువంటి భాగ్యము నీకిస్తాను అని ప్రభువు తెలియచేస్తున్నాడు. అందుచేత నేను అంటున్నాను, ఆయన చెప్పినట్లు చేద్దాం, ఆయన చెప్పినట్లుగా విందాం. గొప్ప భాగ్యాది మన జీవితాల్లో సంతరించుకుందాం. యేసు కంటే గొప్పవాడెవడలేడు. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవావే. అమ్మా, ఈ భూమి ఎవరిది? ఆయనదే. బీసెంట్ రోడ్లో సెంట్ ఎంత ఖరీదు ఉంటుంది? ఎంత ఖరీదు ఉంటుంది? చాలా ఖరీదు ఉంటుంది కదా. అసలు స్థలం కొనగలమా? హైదరాబాద్ లో కోటి సెంటర్ లో సెంట్ ఎంత ఉంటుంది? కలకత్తాలో, ఢిల్లీలో గమనించండి, అసలు ఎంత ఉంటుంది? అసలు కొనగలమా? వీళ్ళని గమనించండి, ఈ భూమి అంతా ఆయనదే. ఆయన ఎన్ని కోట్లకు అధిపతో, ఎంత గొప్పవాడు! ఆలోచించండి, ఆయన కంటే భాగ్యవంతుడు ఎవరు లేరు. ఎంత పెట్రోల్ ఉంది భూమి కింద? ఆ పెట్రోల్ అంతా ఎంత ఖరీదు ఉంటుంది? ఇదంతా ఎవరిది? ఆయనదే. మహాభాగ్యవంతుడైన ప్రభు. నేనంటున్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయంలోనికి ఆ భాగ్యవంతుడు రావాలని కనిపెడతా ఉన్నాడు. ప్రభు, నా హృదయంలోనికి రండి. నా భాగ్యం ప్రభువా, నేను రక్షించబడాలని కోరుకున్నాను, నీ కొరకు జీవించాలని నేను ఆశపడుతున్నాను అన్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అట్టి భాగ్యాన్ని మనకిస్తాడు. మన హృదయాలు ప్రభు వైపు తిప్పి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి ఆ భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నాబాలులాగున్నావా? అబీగైల్ లాగున్నావా? మధ్యలో దావీదు ఉన్నాడు, సుబుద్ది కలిగిన దావీదు, అన్ని విషయాల్లో బుద్ధి కలిగి ప్రవర్తించిన వాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు, దేవుడు రాజునుగా చేశాడు. అబీగైల్ కూడా తర్వాత దావీదుకు భార్య అయింది. ఎందుకంటే ఆమెకు సుబుద్ధి ఉంది, ఆయనకు కూడా సుబుద్ధి ఉంది. నేనంటున్నాను, దేవుడు రక్షించడం, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణే గొప్ప భాగ్యం. ఆయన సేవ నిజమైన భాగ్యం. ఆ భాగ్యం కావాలని నువ్వు పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో ప్రార్థించమని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు. ప్రియ బిడ్డలు చాలాసేపటిగా కూర్చుని నీ వాక్యం వింటూ వచ్చారు, అందుకొరకు నీకు వందనాలు నాయనా. ఈ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. శ్రేష్ఠమైన వర్తమానాలు ఈ దినం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మంచి ఆరాధన మీరు మాకు దయచేశారు, బాప్తిస్మ కార్యక్రమంలో సహాయం చేశారు. ప్రభువు నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి వేళ జరిగే సభకు చివరిగా నన్ను మమ్మల్ందరినీ సిద్ధపరచండి, బలపరచండి. ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే భాగ్యవంతుడు అయిన నిన్ను చేర్చుకుని భాగ్యవంతులు కావడానికి అవకాశాన్ని ఇమ్మని నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ ఈ మనవులు మా ప్రియ ప్రభు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి అమూల్య నామములో అడిగి వేడుచున్నాము.